సంహరిస్తే ఇలాగే నశించిపోతారు. అంతటి పుణ్యాత్ముడు తెలియక ఓ బ్రాహ్మడికి ఇచ్చిన సొమ్ము వెనక్కి లాక్కుంటే ఇంత కష్టపడ్డాడంటే కావాలని అపహరిస్తే వాడేమవుతాడో ఆలోచించండి. కాబట్టి మాట వరసకు కూడా దేవతల సొమ్ముకేసి వెళ్ళకండి. విషము విషము బ్రహ్మసొంబు విషము చెప్పుమా అంటాడు భాగవతంలో. విషం కంటే ఇది మరీ ప్రమాదం, తరతరాలు నాశనం చేస్తుంది అని కృష్ణుడు అంతటి వాడు చెప్పాడు. అదే ఇప్పుడు గరుడ పురాణంలో దైవీ సంపద్ వివర్జితా, దేవతల సంపదలని మాట వరసకి కూడా స్వీకరించరాదు. ఎవడు దేవతల భావాన్ని, అంటే రెండు అర్థాలు ఇక్కడ, దేవతల సొమ్ముని అపహరించి అనుభవించేవాడని ఒక అర్థం, దైవీ సంపద అంటే దేవ లక్షణములను ఎవడు విసర్జిస్తాడో, రాక్షస లక్షణములు ధరిస్తాడో అటువంటి వాడు నశిస్తాడని ఒక అర్థం. కాబట్టి రాక్షస భావం పొందకూడదు, దేవభావం పోకూడదు, దేవతల సంపదలని మాట వరసకు కూడా స్వీకరించకూడదు. దేవతల సంపదలను అపహరించినా విప్ర సంపదను అపహరించినా నరకానికి పోతాడు, దుర్మరణం పాలవుతాడు. దేవభావమును విడిచిపెట్టి ఆసురభావమును పొందిన వాడు నరకమునకు పోతాడు. అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చ. రకరకాల చిత్త విభ్రాంతులు పొందేవాడు దుర్మరణం పాలే నరకానికి పోతాడు. ఇక్కడ కొంచెం సూక్ష్మంగా చెప్పాలి, మీకు తేలిగ్గా చెప్పాలి. అనేక చిత్త విభ్రాంతులు అంటే వేలాది మంది గురువుల్ని, ఏక గురు ఏక ధర్మం వీటిని అనుసరించకుండా మోహంలో పరవశుడైతే వాడు నశించిపోతాడ. ఓసారి ఒక సన్యాసి వచ్చాడు, వాడు కొద్ది రోజులు, ఆ తర్వాత వాడి మీద మోజు తీరిపోతుంది, మళ్ళీ రేపొద్దున ఇంకోటి వస్తాడు. ఓసారి శివానంద యోగి, ఓసారి వాసుదేవానందుడు, ఇంకోసారి ఇంకో దేవుడు ఆ యోగి, ఇంకోసారి ఇంకో గురువు, ఇలా క్షణానికోటే. వాళ్ళకి ఏమని పేరు? అనేక చిత్త విభ్రాంతులు. వీళ్ళు నరకమునకు వెళ్ళి తీరుతారు. నేను చెప్పలా, నాలుగో శ్లోకంలో సుస్పష్టంగా భగవంతుడు చెప్పిన మాట. మళ్ళీ గురువుగారు మా కోసం చెప్పారని మీరు అనుకున్నా ఐ డోంట్ కేర్, నాకు అవసరంలా. ఎందుకంటే ఏదో ఒకదాన్ని గట్టిగా పెట్టుకో. నిన్నేమో ఆ గురువులు పిలిచి నా దగ్గరే కేరే అనలేదు కదా, ఇవాళ ఈ గురువు రేపొద్దున ఇంకో గురువు ఆ గురువు బరువు అయ్యట, ఆ రోజు ఏముందో ఇవాళ అదే ఉంది ఆయన దగ్గర. నీలో మార్పు ఉంది కానీ ఆయనలో మార్పు లేదు. నువ్వు దగ్గరికి వెళ్ళడం వల్ల ఆయనలో లోపాలు ఎదుగుతున్నావు తప్ప గురువు దగ్గర లోపాలు ఏంటండి? గురువు జగద్గురువు ఆయన. నేను ఇందాకే చెప్పానుగా, శ్రీకృష్ణుని అనుమానించాడు ధర్మరాజు గారు, ఏమయ్యాడు? నరకానికి పోయాడు. కృష్ణ పరమాత్ముడు ఏది చెబితే అది ధర్మం. గురువులు చెప్పిన దానిని తూచా తప్పకుండా ఆచరించిన వాడెప్పుడూ నరకమునకు వెళ్ళడు. గురుం హుంకృంత్య తుకృత్య ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. గురువుగారు ఏదైనా చెప్పారంటే అది విని తీరాలి. గురువుగారికి ధర్మం చెప్పేంత శక్తి నీ దగ్గర ఎక్కడ ఏడిసింది? ఆయన ఎంత సాధన చేస్తే వాడు గురువు అయ్యాడు. ఆ గురువుని హుంకృత్య హుంకరించి, ఏ నువ్వు గురువా, నీకు కూడా ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అని హుంకరించి ఆయన మీద ఎగిరేవనుకో, ఒంటికాలు మీద లేచేవనుకో, దానికి తగిన ఫలితం అనుభవిస్తావు. అన్నిటికీ కలిపి ఒకే శిక్ష చెప్పాడు లాఖన్న. తుంకృత్య తక్కువ చేసి మాట్లాడకూడదట. ఆయన గురువు ఏంటి, ఆయనకి నేనే గురువు అన్నవాళ్ళు కూడా ఉంటారు. గురువుగారి మీద హుంకరించినా, గురువుగారిని తక్కువ చేసి మాట్లాడినా, ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి, గురువుగారు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే చేసి తీరాలంతే. శరీరం ధనం మనస్సు అన్నీ గురువు యొక్క సొమ్ము అంటాడు శాస్త్రకారుడు. అందువల్ల గురువుని ఏదో రకంగా సంతోష పెట్టాలి. అటువంటి గురువుని ఒక్కసారి ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞని కాదని ఉల్లంఘించి తిట్టినటువంటి వాడు గురువుని ఎగిరి తిట్టకూడదు. ఆయన మీద కోప ప్రదర్శన చేయకూడదు. మాట వరుస కూడా గురువుగారి మీద కోపంతో, ఎంత పైచ్య వచ్చినా నీకు నువ్వు ఎంత గొప్పవాడైనా గురువుగారి మీద ఒంటికాల మీద లేవద్దు. ఆయన మీద ఎగిరి కేకలేసి గంతులు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా నీ పైచ్యం ప్రదర్శించుకో. గురువుగారి మీద కోప ప్రదర్శన పనికిరాదు. తుంకృత్య తక్కువ చేసి మాట్లాడకూడదు. గురువుగారు ఆజ్ఞాపిస్తే ఉల్లంఘించకూడదు. ఒకవేళ ఉల్లంఘిస్తే ఏమవుతుంది అంటే అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. మంచినీళ్లు పుట్టని అడవిలో మనిషి లేని చోట దాహానికి అల్లాడిపోయి తిండి లేక అలమటించిపోయి ఒక బ్రహ్మరాక్షసుడే పుడతాడట. ఒక అడవిలో రాక్షసుడు అవుతాడు, అది కూడా బ్రహ్మరాక్షసుడు. ఈ బ్రహ్మరాక్షసుడికి గురువుగారి మీద ఎగిరాడు గనక, ఆయన మీద కోపగించాడు గనక, ఆయన్ని తక్కువ చేశాడు గనక, ఆయన ఆజ్ఞను ఉల్లంఘించాడు గనక మంచినీళ్ళు పుట్టవట. మంచినీళ్ళు బాబోయ్ బాబోయ్ అని అలమటించిపోతూ, ఆకలి ఆకలి అని అల్లాడిపోతూ, ఎవడో నీళ్ళిచ్చేవాడు లేక అన్నం పెట్టేవాడు లేక చావురాక రాక్షసుడై వేల సంవత్సరాలు అలమటించిపోతాడు. ఇది గరుడ పురాణంలో ప్రేతకాండలో 3వ అధ్యాయంలో ఉన్న శ్లోకం. అసలు ఒక్క అక్షరం ఇచ్చినా గురువు గురువే. ఒకప్పుడు నువ్వు గురువుగారు కావాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళావు కదా. గురువుగారు మీరు దేవుడు, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను, మీ వల్ల నేను తరిస్తాను అనే నమ్మకంతో మనం ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆ గురువుగారు మనకు ఒక్కటో రెండో అక్షరాలు ఇచ్చాడు. ఇవాళంటే ఎక్కువ పురాణాలు చెప్పచ్చు, ఒక్కొక్కప్పుడు ఆయన ఒక్క అక్షరమైనా ఇవ్వచ్చుగాక. ఏకాక్షర ప్రదాతారం యో గురుం నాభిమన్యతే సస్యయోని శతం గత్వా చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరం ఇచ్చినా గురువు గురువే. నీ చేత ఓం అనిపించాడుగా చాలు, ఆ మాత్రానికే ఆయన నీకు గురువు అయ్యాడు. అటువంటి గురువుని యహ ఎవడు న అభిమన్యతే, ఎవడు గౌరవించడు. మన్యతే అంటే గౌరవం, అభిమన్యతే అంటే చాలా గౌరవంతో చూడాలి గురువుని, పరబ్రహ్మస్వరూపుడిగా చూడాలి. ఏ స్థితిలో ఉన్నా గురువు గురువేనండి. ఎంగిలితో ఉన్న, అశుచిగా ఉన్న, శుచిగా ఉన్న, భగవత్ కార్యంలో ఉన్న, కార్యంలో లేకపోయినా, పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా గురువు గురువే. అటువంటి గురువుని నెత్తి మీద పెట్టుకు పూజించవలసిందే. అలా ఎవడు గౌరవించడో అటువంటి వాడు స్వయోనిశతంగత్వా 100 జన్మలు కుక్క జన్మెత్తుతాడు. ఆ తర్వాత చండాలత్వం అవాపునుగా చండాలుడై పుడతాడు. ఆ పాపానికి ఇక విముక్తి అంత తేలిగ్గా లేదు. మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, ఏమండి మేము గురువుని తిట్టాం, గురు ధిక్కారం చేసాం, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? గురువుగారి పాదాలు పట్టుకుని నా అపరాధం క్షమించండి అనగానే నీకు క్షమార్పణ లభించిందని ఆయన నోటితో అంటే ఎంత పాపమైన ఆ క్షణమే పోతుందిట. అసలు గురువు శక్తి అంత గొప్పది. గురువుగారిలో ఏమీ లేకపోయినా నీ గురుభక్తి వల్ల గురువుగారి ఆశీర్వచనం ఫలించి పరమ పాపాల నుంచి విముక్తి పొందుతా ఉన్నాడు. ఎన్ని తీవ్ర దోషములకు గురువుగారి యొక్క అనుగ్రహం ప్రాయశ్చిత్తమో చెప్పారండి. భారతం, మార్కండేయ పురాణం, గరుడ పురాణం. గరుడ పురాణంలో బ్రహ్మకాండలో అయితే ఏమన్నాడో తెలిసిన, బ్రహ్మహత్య, గోహత్య, స్త్రీహత్య, భయంకర వ్యభిచారం, మద్యపానం, ఇటువంటి పాపములన్నీ ఒక్క దెబ్బకి ప్రాయశ్చిత్తం అయిపోయే మార్గం ఉన్నది. ఒకే దెబ్బకి పోతాయట. ఎలా పోతాయి అన్నీ? ఒక్కసారి గురువు పాదాలను పట్టుకుంటే, ఒకసారి గట్టిగా గాఢమైన భక్తితో గురువు పాదాలు పట్టుకుంటే ఈ భయంకర పాపాల లిస్టు చెప్పాడు. అసలు ఎంతెందుకు? గురువు పాదములు పట్టుకోవడం వల్ల నీకు పోయే పాపములు నువ్వు నీ జన్మంతా కష్టపడినా చేయలేవు. నీ జన్మంతా కష్టపడి పాపాలే చేసినా అన్ని పాపములు ఒక్క దెబ్బకి గురువుగారి పాదాలు పట్టుకుని పోతాయి. అందుకనే శంకరాచార్యులు వారు ఈ పురాణ సారమును ఒక్క పాట రూపంలో అందించాడు. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్ భవముక్త. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్ భవముక్త. గురువు పాదములను అత్యంత భక్తితో పట్టుకోవాలి. మళ్ళీ పట్టుకునేటప్పుడు ఇక నువ్వే దిక్కు, నువ్వు నన్ను చంపు కొట్టు, నా సర్వస్వము లాగేసుకో, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని గట్టిగా పట్టుకున్నవాడు నిర్భర భక్తుడు, గాఢభక్తుడు. అటువంటి వాడు సంసారము నుండి తొందరగా విముక్తి పొందుతాడు. సకల పాపాలకి ఈ జన్మలో ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇంకా వాడు పునర్జన్మ ఎత్తవలసిన అవసరం లేదట. గురువు ఒక్కసారి నిన్ను అనుగ్రహించానని తన నోటితో అన్నాడా, మనం ప్రసన్నం చేసుకోవాలి, ఆయన నోటితో అనిపించుకోవాలి. నేను నీ ఎడల ప్రసన్నుడని, నీకు శుభం కలుగ్గాక అంటే ఇక ఆ క్షణమే వాడికి విముక్తి వచ్చినట్టే, శాశ్వత కైవల్యం పొందినట్టే. అందుకని భగవానుడు సాక్షాత్తు విష్ణువు గరుత్మంతుణ్ణి సురతగా చేసుకుని ఈ సులభోపాయం కూడా చెప్పాడు. ఏమైనా ఈ అనేక చిత్త విభ్రాంతి నుంచి బయటపడాలి. ఇంకా అనేక చిత్త విభ్రాంతము అంటే మరొక అర్థం కూడా ఉన్నది. ఇది గూఢార్థం, సుగూఢార్థం. ప్రతి వ్యక్తికి కొన్ని ధర్మములు ఉన్నాయట. ఆ ధర్మములను పాటిస్తే చిత్త విభ్రాంతి దూరుడవుతాడు, అవి పాటించకపోతే చిత్త విభ్రాంతి పొందుతాడు, అనేక చిత్త విభ్రాంతుడు అవుతాడు. అంటే ఎలాగో చెబుతాను ఇప్పుడు నేను. ఒక వ్యక్తి పిల్లల్ని కనడం, గృహస్థాశ్రమంలో ప్రవేశించడం, ధనము సంపాదించడం, ఈ ధనాన్ని సద్వినియోగం చేయడం, మళ్ళీ పిల్లల్ని గృహస్థాశ్రమంలో ఉండేలా తీర్చిదిద్దడం, పిల్లలకి గృహస్థాశ్రమం ఇష్టం లేకపోతే బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసం వంటి ఆశ్రమాలు స్వీకరిస్తే ప్రోత్సహించడం, ఇవన్నీ కర్తవ్యాలు. ఈ కర్తవ్యాలలో ఎంతవరకు మమకారం ఉండాలో అంతవరకే ఉండాలి. అనగా ఒక పిల్లాడో పిల్లో మనకున్నారు, ఈ పిల్లలు మన మాట విన్నంతవరకే వాళ్ళని ప్రోత్సహించి గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టాలి. 30 ఏళ్ళు వచ్చేదాకా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 30 ఏళ్ళు వచ్చేదాకా మాత్రం పిల్లలకి ధర్మం బోధించాలి. 30 ఏళ్ళు దాటాయి పిల్లవాళ్ళకి కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, ఆ తర్వాత ఆ పిల్లలు మన మాట వినకపోతే క్రమంగా ఇంక వాళ్ళ మీద విరక్తి పెట్టుకుని వాళ్లతో కేవలం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. వాడు పిల్లాడు కదా, మనం తల్లిదండ్రులం కదా, లేక అమ్మాయి మన అమ్మాయి కదా, మనం తల్లిదండ్రులం కదా, అంతవరకే తప్ప ఇంక వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి తేవడం కానీ వాళ్ళ గురించి ఆలోచించడం కానీ చేయకూడదట. అటువంటి వాడు చిత్త విభ్రాంతి దూరుడు అవుతాడు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, నువ్వెంత చెప్పినా నీ మాట వినంలా, వాడికి 30 ఏళ్ళు దాటాయి, ఇంకా తర్వాత వాడు నీ మాట విన్నంటున్నాడు, వాడితోటి ఆ రోజు నుంచి జీవిత బంధం తెంచేసుకో. వాడు పిల్లాడు కదా, కాబట్టి కుమారా నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీకు ఇవ్వాల్సిన ఆస్తి ఇస్తున్నాను, ఇంతే నీకు నాకు సంబంధం, ఇంకెంతకుమించి నీతో సంబంధం లేదని వాడు వదిలి వైరాగ్యంతో బ్రతకాలట. అలాగే ఒక అమ్మాయి ఉంది, 30 ఏళ్ళు దాటాయి, ఇక నీ మాట వినంలా, ఇంక దాని గురించి ఎక్కువ పెట్టుకోకు, మా అమ్మాయి వినటం లేదు, పెళ్లి చేసుకోవటం లేదు, లేదా మా ఇంటికి రావడం లేదు, ఇవన్నీ ఊహలు వదిలేయి. 30 ఏళ్ళు దాటిపోయాయి, చెప్పవలసినవి నువ్వు చెప్పావు, ఇక నీ పిల్ల కనుక ఆ పిల్లని ఆశీర్వదించడమే తప్ప ఎక్కువ ఒత్తిడి తేకూడదట. వాళ్ళ గురించి ఆలోచించకుండా మన ముక్తిని మనం ఆలోచించాలట. అలా కాకుండా ఎన్నేళ్ళు వచ్చినా వాళ్ళ గురించే ఆలోచిస్తూ మనం దుఃఖిస్తున్నామంటే, వారి మీద వ్యామోహంతో ఉన్నాము అంటే మనం అనేక చిత్త విభ్రాంతులు. ఒకటి మాత్రం చెప్పాను మీకు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఒక ఇల్లు ఉంది, ఇంకా ఇల్లు గురించే రోజు ఆలోచిస్తూ అది మనకు దక్కపోయినా ఏడుస్తూ కూర్చుంటే అది అనేక చిత్త విభ్రాంతి. ఇంక వదిలేయి దాన్ని, కొంతకాలం అయిపోయింది, నువ్వు బతకవలసినంతకాలం బతికవు, రిటైర్ అయిపోయారు, హాయిగా ఇంట్లో కూర్చోక ఎందుకు ఇంకా మీకు. మీ పిల్లలు మీ మాట విన్నారా ధర్మ మార్గంలో నడపండి, వినమన్నారా వదిలేయండి, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేయండి. అంతేగాని మా అమ్మాయి రమ్మందండి, అబ్బాయి రమ్మన్నాడండి, ఎంతకాలం అబ్బాయి అమ్మాయి ఎన్నాళ్ళైనా, దీనికి అంతం లేదు. ఇక ఆ ధర్మం ఎంతవరకు అంతవరకే, కానీ దీర్ఘబంధం లేక దీర్ఘ కాముకత్వం అతి వ్యామోహం ఉండకూడదు. అలా ఉంటే వాడు మళ్ళీ 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 జన్మిస్తాట. ఎవరికి పిల్లల మీద అతిబంధం ఉంటుందో గాఢ స్నేహం ఉంటుందో వాళ్ళు మొట్టమొదట పందులై పుడతారు. వాళ్ళకి మొదటి జన్మ సోకర జన్మ అన్నాడు. మోహజాల సమావృతాహ సోకర రూపేణ జాయతే. మోహజాల సమావృతులు అంటే పిల్లల మీద ఎక్కువ వ్యామోహం, కొంప మీద ఎక్కువ వ్యామోహం అంటే నా ఇల్లు నా పెళ్ళం నా బిడ్డలు అనే వ్యామోహం ఎక్కువైపోతే వాడు ఎలాగో వెండ కదండి, ఇంకెందుకండి మీకు, నేను ఈ పెళ్లి చేసుకుంటానని అమ్మాయి వెళ్ళిపోయింది, నీ మాట విందో, ఇంకెందుకు నా పిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది నా మాట వినడం లేదని రోజు ఏడవడం వల్ల నీకు పంది జన్మ వస్తుంది, అది గ్రహించు, పోయింది వదిలే హాయిగా హాయిగా. వాళ్ళ బతుకోళ్ళు బతుకుతున్నారు అనుకో, అంతేగాని దాన్ని వదిలించి మళ్ళీ ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేద్దామనే ఊహే అనవసరం, దండగ ఇంకింట్లోకి రావడం అనవసరం. ఎక్కడ ఎవడు ఎలా ఉండాలో అలా ఉండాడు వాడి కర్మ అంతే. అతి వ్యామోహం వల్ల ఏమవుతుందన్నమాట, నువ్వు కర్మగాలి పందే ఎందుకు అవుతారో తెలిసినా, ఈ వ్యామోహం బురద మలమూత్రములు. మనకి ఎక్కువ ప్రేమ ఉంటే కూడా అతి వ్యామోహం అదొక పంకమట. ఈ సంసారం ఒక పంకం, అందుకే అమ్మవారికి ఏమనుంది నామో, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం అనే ఒక పంకం బురదలో పూర్తిగా మునిగిపోయా అంట. మగ్నము అంటే కంఠం దాకా మునగడం, నిర్మగ్న పూర్తిగా మునిగిపోయాం. అసలు ఎక్కడ మునిగినా చచ్చిపోతాం, నదిలో మునిగినా చచ్చిపోతాం, గోదాట్లో మునిగినా కృష్ణానదిలో మునిగినా మునిగిపోయినోడు చచ్చిపోతాడు. కానీ ఆ మునిగేదేదో గోదాట్లో మునిగితే కనీసం కొంత పుణ్యం, గంగానదిలో మునిగి తెస్తే కనీసం మంచినీళ్ళు. అవి బురదలో కర్మగాలిడు అశోక్ నగర్ దగ్గర ఉన్న డ్రైనేజీలో, ఇప్పుడు హైదరాబాద్లో అశోక్ నగర్ పక్కన నిరంతరం ప్రవహించే ఆ దరిద్రపు డ్రైనేజీలో రామరామరామ ఎన్ని రకాలు, ఎంతమంది జీవుల మలమూత్రాలు అవి, అందులో మునిగి అవి తాగి చచ్చిపోవడం ఏంటండి. ఈ పెంట కుప్పలో వెనకాతలు ఉన్న లెట్టిన్ గుంటలో క్లీన్ చేయించుకోకుండా ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడి చచ్చిపోవడం కంత దరిద్రం ఉందా? ఈ సంసారం అటువంటి బురద అన్నాడు. ఇందులో ఎక్కడ దాకా మునిగిపోయా అంట మనం, ఎందుకు మునిగిపోయాం అంటే ఈ వ్యామోహం వల్ల, ఈ సంసారం అనే ఈ బురదలో ఇక్కడ దాకా కూరుకుపోయి రోజు చచ్చిపోతున్నావురా, ఇందులోంచి బయటికి రాకపోతే నశించిపోతావురా, కుళ్ళు తిని చచ్చిపోతావు అనవసరంగా అని అమ్మవారు ఏమంది, నేను ఆ సంసార పంకంలో మునిగిపోయిన వాడిని బయటికి తీసి ఆ నోట్లో ఉన్నది కక్కించి వాడిని చక్కగా పవిత్రుని చేస్తాను, సముద్ధరణ చేయడంలో వాడిని అనుగ్రహించడంలో ఆరితేరిన దానిని పండితురాలిని అంటే ఆరితేరిన దానిని. ఒక వ్యక్తి బురదలో పడితే వాడిని శుభ్రంగా క్లీన్ చేయడం చాలా కష్టం. మనం కారే వర్షాకాలంలో అక్కడ ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత సర్వీసింగ్కి ఇస్తాం, ఒక్కొక్కడు సర్వీసింగ్ చేస్తాడండి, అబ్బాబ్బా అసలు ఎక్కడ ఇంత కూడా మురికి ఉండదు. ఒక్కొక్కడు ఉంటాడు వీడు దంపదేగా మొత్తం కారు అంతా కడిగానని ఇస్తాడు, మళ్ళీ చూస్తే అంతా అలాగే ఉంటుంది. ఆ టైర్లకి ఉన్న మట్టి అలాగే ఉంటుంది, ఆ టైర్ దగ్గర ఉన్న డిస్కుల దగ్గర ఎక్కడ బురద అక్కడే ఉంటుంది, లోపల ఉన్నటువంటి ఆ మ్యాట్లు బయటికి తీయడు. వాడికి ఎందుకు డబ్బులు ఇవ్వడమే తప్ప వాడు సర్వీసింగ్ సరిగ్గా చేయడు. లోకంలో చాలామంది గురువులు సర్వీసింగ్ చేయని వాళ్ళు. మన శరీరం ఓ దరిద్రపు డ్రైనేజీలో తిరిగిన వచ్చినటువంటి కారు లాంటిది, దీన్ని సరిగ్గా క్లీనింగ్ చేసి సర్వీసింగ్ కరెక్ట్గా చేసి మళ్ళీ ఏ విధమైనటువంటి రిపేరు రాకుండా చేయగలిగేటటువంటి సర్వేసర్ ఎవరైనా ఉన్నారు అంటే అమ్మవారే. ఈ సంసారం అనే బురదలో తిరుగుతున్న మనల్ని, మునిగిపోయిన మనల్ని శుభ్రం చేసి అనుగ్రహించి మళ్ళీ బురద వల్ల రోగాలు రాకుండా చేసి మళ్ళీ వీడు బురదలో పడకుండా చేసి ఎక్కడ ఎంత పెసరు కూడా వీడికి బురద అంటకుండా చూసి బాగా తుడిచేసి తన లోకానికి పంపేస్తున్నాడు. మనం మాయాజాల విమోహితులమై పందులమై సంసార వ్యామోహంతో ఈ బురదలో పడిపోతున్నాం. ఈ బురదలో పడకూడదు, పడితే ప్రమాదం. అలా పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉండాలంటే వాటిలోంచి ఎప్పటికప్పుడు మనం సంస్కరించుకోవాలి. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, అబ్బాయో అమ్మాయో మనకి ఎంతవరకు అంతే, ఎవరు ఎవరితో రారు గుర్తుపెట్టుకోండి. మీరు అనవసరమైన బెంగ తప్ప. ఇవాళ నేను సుఖంగా ఉంటున్నానంటే దీనికి మూల కారణం అదే. చాలామందికి తెలియని రహస్యాలు ఏంటంటే, నాకు ఈ కుటుంబ వ్యామోహం పైకి చెప్పుకున్నా చెప్పకపోయినా చాలా తక్కువ. ధర్మం ఉంటుంది కాబట్టి ధర్మం వరకే. ప్రేమగా పలకరించినా ఈ ప్రేమ శాశ్వతంగా ఉండదు. భగవద్ధ్యానమే, భగవత్కథే. అందుకే మేము ప్రపంచానికి దూరంగా ఎన్నేసి రోజులు ఉంటున్నామండి. ఈ సంసార పంకము భయంకరం. ఇది మనల్ని రకరకాల భ్రాంతులకు గురి చేస్తుంది. మన పిల్లలు కాదు, మన కుటుంబం కాదు, మన ఇల్లు కాదు, ఎవరితోటి రాదు కదా. లక్షసార్లు చెప్పాను మీకు, అయినా ఒక పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాట మీరు కంఠస్థం చేసి పాడుకోండి. రోజుకు ఒక్కసారి నేను చెప్పే ఈ పాట పాడుకున్నారా, ఇక మీకు తిరుగుండదు. దీనిని పూర్వం తత్వవేత్తలు రాస్తే మన అదృష్టవశాత్తు గురజాడప్పారావు గారు కన్యాశుల్కంలో సంస్కరించి అందంగా రాశారు. గురజాడప్పారావు గారు లాంటి అపూర్వమైన కవులు చాలా అరుదుగా ఉంటారు. ప్రజాకవి అంటే ఆయన మహానుభావుడు. ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలుక. ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలుక. ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలుక, కట్టె ఇల్లున్నదే చిలుక. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లకో రామ చిలుక, కొన్నాళ్లకో రామ చిలుక. ఒకసారి తెలుస్తుంది కదా మనకి, ఎన్నాళ్ళు బ్రతికినా మనకి సామ్రాజ్యం శాశ్వతం కాదు. ఈ భూమి మీద మనం ఉండేది కొన్నాళ్లే. సామ్రాజ్యం అంటే మన ఇల్లు, మన కుటుంబం, మన సంపద. హైదరాబాద్లో ఉన్నా, ఏలూరులో ఉన్నా, విజయవాడలో ఉన్నా, మద్రాసులో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, నువ్వు ఉండేది ఆ ఇంట్లో కొంతకాలమే. నీకు ఎన్నిళ్ళున్నా ఆ ఒక్కింట్లో ఒక్క గదిలో ఒక మంచం మీదే పడుకోగలవు. 100 గదులు ఉన్నాయి కదని, 100 బెడ్రూమ్స్ ఉన్న బిల్డింగ్ అయినా అన్ని బెడ్రూమ్స్లో ఒకేసారి పడుకోగలవు? ఒకసారి ఆలోచించండి. తచ్చినా పడుకోలేవు ఎంత గింజుకున్నా. అందుకని ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లకో రామ చిలుక, కొన్నాళ్లకో రామ చిలుక. మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు, మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు, ముందుగతి కానవే చిలుక. నీ బతుకు 3 నాళ్ళు అంటే 3 30 90 ఏళ్ళు అని అర్థం. 3 నాళ్ళు అంటే నాడు అంటే 30 ఏళ్ళు. 3 30 90 అంటున్నారు కానీ 90 ఏళ్ళు ఎంతమంది బతుకుతున్నారు? ఈ 90 ఏళ్లలోపు ఎప్పుడు ఎప్పుడు ఏ టైంలో ఢామ్ అంటావో తెలియదు. ఒక ఆవిడ వచ్చి పెర్మనెంట్ హౌస్ కట్టుకున్నానండి అంది. పాపం గృహప్రవేశమైంది పెర్మనెంట్ హౌస్లో, చక్కగా ఢామ్ అంది. ఇప్పుడు ఈవిడ పెర్మనెంట్ హౌస్ ఎక్కడా? 3 నాళ్ళ ముచ్చటిది. వీళ్ళు మురిసిపోయి తుండిపోయి రంగులేసి పైనంత దాన్ని ఏదో సీలింగ్ వేసి ఏసీ చేయించుకొని వచ్చే జనాలకు రాగానే ఇల్లంతా చూపించేస్తానమాట. గురుగారు హాల్ ఎలా ఉందండి, నేను దగ్గర నుండి కట్టించానండి, తడిపానండి, సీల్ వేయించానండి అని ఒకళ్ళు, బెడ్రూమ్ చూడండి అని ఒకళ్ళు, లేకపోతే సోఫా సెట్ ఎలా ఉందని ఒకడు, మా అమ్మాయి కోసం షాపింగ్ కాంప్లెక్స్ కట్టానని ఒకడు. ఈ షాపింగ్ కోసం వీడికి ఎంత క్రాఫింగ్ అవుతుంది, టైము, ధనం ఎంత, ఇవేం తెలియటం లేదు పాప వీడికి. ఈ సామ్రాజ్యం ఎంతకాలం ఉంటుందో మనకి ఖచ్చితంగా కళ్ళు మూసి తెరిచిలో వెళ్ళిపోతున్నాం. మా తాతగారు వెళ్ళిపోయారు, మా నాన్నగారు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోతాను కదా, నా తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. పోనీ వెళ్ళిపోకుండా గ్యారంటీగా ఉంటామని వీళ్ళు ఎవరిని గ్యారంటీ కార్డు ఇవ్వండి చూద్దాం. మన ఆధార్ కార్డు శాశ్వతం కాదు, ఇది నిరాధారం. కాబట్టి ఎక్కడ పెర్మనెంట్ లేదు. ఎంత అమాయకుడండి ఈ పిచ్చి మానవాడు. కాబట్టి ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యం అని మళ్ళీ అనుకోవాలి. మూన్నాళ్ళ ముచ్చటకు మురిసే ఉత్రుళ్ళేవు ముందు గతికాన వేచులుగా. ఇంకో పిచ్చాడు అనుకుంటాడు, వాళ్ళకి పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి శ్రాద్ధం పెడతారండి, నా శ్రాద్ధం నాకు పిల్లలు లేరంటాడు ఒకడు. అంటే ఈ పిల్లలు ఉన్న వాళ్ళకి శ్రాద్ధం పెడుతున్నారా? ఒకసారి చూడండి, అమెరికాలో ఉంటాడు వాడు కొడుకు, వీడు పోయాడు, ఇప్పుడు వీడి శవాన్ని ఎంతకాలం ఇక్కడ అట్టే పెడతారు? చచ్చిపోయిన తర్వాత ఎక్కువ రోజులు అట్టే పెట్టకూడదు, ఈలోపు ఎవడోడు తగలబెడతాడు. అసలు వీడు చచ్చిపోయాక వాడు వస్తాడో రాడో? మా నాన్నండి నన్ను చిన్నప్పటి నుంచి పిచ్చి చూపులు చూశాడండి, నన్ను ఏడిపించాడండి, చచ్చినారా అన్న వాళ్ళు ఉన్నారు. ఒక కొడుకు అమెరికాలో ఉన్నాడు, తండ్రి చచ్చిపోతే తండ్రి మీద ద్వేషంతో తగలబెట్టడానికి రాను, కావాలంటే డబ్బులు ఇస్తాను, మీరు తగలబెట్టండి అన్నాడు. కాబట్టి ఈ పిల్లలు ఏం చేయరు? పిల్లలు లేకపోతే నష్టమూ లేదు. ఎవడికి ఎవడో లేదు, చీటికి వాడికి ఏడవకండి, నాకు పిల్లలు లేరు, లేకపోతే నాకు ఆడపిల్లలు ఏమున్నారు, నాకు మగపిల్లలు ఏమున్నారు, అవి ఉన్నారు ఇవి ఉన్నారు, ఇది ఉట్టి భ్రమ. ఉన్నా లేకపోయినా, ఎవడొచ్చినా రాకపోయినా, ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి, ఉద్ధరించే శక్తి కోసం వెతకాలి. మనల్ని ఎవడు ఉద్ధరించడు, ఉద్ధరేది ఆత్మరాత్మానం, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఇది మూన్నాళ్ల ముచ్చట. నువ్వెంత మురిసినా తుళ్ళినా భవిష్యత్తులో ఏం జరగబోతోందో తెలుసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకో. ముందు గతికానవే చిల్లుక, కర్రలే చుట్టాలు కంటెలే బంధువులు, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు. పొడుగ్గా రెండు కర్రలు, అడ్డంగా అరడదన కర్రలు కడతారు చక్క, ఇటు ఇటు నిచ్చెనలా కడతారు అన్నమాట చక్క. ఒత్తప్పుడు స్వర్గానికి నిచ్చెన వేసుకోడు, కానీ ఇప్పుడు మాత్రం నిచ్చెన బాగా కడతారు. ఈ కర్రలు, ఈ మధ్యలో ఉన్న కట్టెలు, ఇవి మన చుట్టాలు. తగలబెట్టడానికి మంచి ఎండుకట్టెలు పట్టుకొస్తారుగా, అవి మాత్రం మనకు చుట్టాలి. ఎందుకంటే మన శరీరమునకు కొంత విముక్తి కలిగించే అవే. కాబట్టి మనకి ఎవరైనా బంధువులు ఉన్నారో అంటే రిలేటివ్స్ వీళ్ళే, మిగతా వాళ్ళంతా రిలేటివ్స్. వాళ్ళు అసలు రిలేటివ్స్ వీళ్ళు. ఈ కర్రలు కట్టెలే కాస్త ఉన్న రోజుల్లో మంచిగా మాట్లాడితే, ఎవరి మీద ఎగిరి గంతులేయకుండా ఉంటే, పిచ్చివాగుడు వాక్కుండా ఉంటే, అందరితో తగాద అందుకే పడకూడదు. 10 మందితో తగాద పడితే చచ్చాక ఒక్కడు రాడు తెలుసా? ఇప్పుడు రేపొంది చచ్చాం, దిక్కు లేదు మనకి, ఎవరూ లేరు, ఉన్నవాళ్ళు ఎక్కడో ఉంటారు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో తెలుసా? ఎంత మంచివాడండి, అందరితో ప్రేమగా మాట్లాడేవాడు, ఎవడి మీద కేకలేయలేదు, కోపగించలేదు, ఇతన్ని మనం సాయం చేద్దామంటారట. అప్పుడు ఏం చేస్తారు? మోసేరు నలుగురు వెంబడిని 10 మంది, నలుగురు మోస్తారు, వెనక 10 మంది వస్తారు. ఆ వస్తున్నప్పుడల్లా చెప్పుకుంటారు అన్నమాట, ఎంత మంచివాడండి, ఆహా, ఎవరొచ్చినా ఇంట్లోకి రమ్మని కూర్చోబెట్టి టీచి మాట్లాడేవాడండి, టీచిన వాడు కూడా ఢీయని వెళ్ళిపోయాడండి పాపం. సరే, ఏదేమైతేనే మొత్తం మీద మంచిగా ఉంటే 10 మంది కూడా వస్తారు. వెంబడిని 10 మంది, నువ్వు కాలిపోయేదాకా కావలు దుర్రుగాని కడకు తొలగొత్తురే చిలుక, వెంట ఎవరు రారు చిలుక రామ చిలుక. అక్కడ కాసేపు కూర్చుంటారు, చితికి నిప్పెట్టాక కాలిపోయేదాకా కాపలా ఉంటారట. మళ్ళీ వీడు తిరిగి వస్తాడు మన భయమేమో. అసలు ఇప్పుడు అదీ లేదు. కనీసం ఈనాడు దహన సంస్కారం అయ్యాక శవం పూర్తిగా కాలేదాకా ఆగే ఓపిక కూడా ఎక్కడుందండి? కాబట్టి ఏది ఏమి ఏమి ఎవరితో ఏ బంధం ఉందో తెలియదు. మనం కాలేదాకా కాపలా ఉంటారో లేదో, మొత్తం మీద కాపలా ఉంటే ఆ తర్వాతనే వెళ్ళిపోతారు. వెంట ఎవరు రారు చిల్లుక రామ చిల్లుక. ఎవరన్నా ఒక్కడొస్తాను చూడండి. కర్మానుగో గచ్చతి జీవ ఏక, తన కర్మను అనుసరించి జీవుడు ఒక్కడే వెడతాడు. ఇంకెందుకు ఈ 4 రోజులు? అందుకని మోహజాల సమావృత, ఈ మోహంలో పడిపోయి నేను నా ఇల్లు నా కుటుంబం నా ఆస్తి నా పిల్లలు అంటూ అదే వ్యామోహంతో వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటే, వాళ్ళకి ఏవో జరగలేదని నువ్వు ఇక్కడ గింజుకుంటూ ఉంటే నీ ఆయువు తీరుతుంది. అప్పుడు వాడు ఏమవుతాడు? ఇక్కడ నానాయాతన పడి దుర్మరణం పాలై చచ్చాక నరకానికి పోతాడు. ఇంకా ప్రసక్త కామభోగేషు, ఎప్పుడూ భోగాలలో తేలియాడితే, ఎప్పుడు కామభోగాలలో కోరికలు తీర్చుకుంటూ ఉంటే అది ప్రమాదమే. ఎప్పుడు ఏదో పెసరట్టు ఉప్పాయో, లేకపోతే ఏదో సుఖంగా ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చోవడమో, సినిమాలకు వెళ్ళడమో, షికారులు వెళ్ళడమో, ఈ లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి వ్యామోహముల వెంట పడితే వారు ప్రసక్త కామభోగులు. వాడికి ఇంక పురాణం అక్కర్లేదు, ఇంకోటి అక్కర్ల. పెద్ద కష్టం ఉందండి, మనం కావాలనుకుంటే 1 గంట భగవంతుని సేవకి కేటాయించవచ్చు, అర్చనకి కేటాయించవచ్చు, పురాణానికి కేటాయించవచ్చు. 24 గంటల్లో నాకు సమయం లేదు అనే మాట ఉట్టి అబద్ధం. సమయం ఎక్కడ లేదు నీకు? నీకు ఇష్టం లేని చోట లేదు. ఇష్టం ఉంటే ఎక్కడైనా సమయం ఉంటుంది. నీకు ఇష్టం ఉంటే కష్టం ఉందా? నీకు ఇష్టం ఉంటే ఈ క్షణంలో సినిమాకి పరిగెత్తుకు వెళ్తున్నావా లేదా? నీకు ఇష్టం ఉంటే టీ తాగడానికి ఎక్కడికో వెళుతున్నావా లేదా? నీకు ఇష్టం ఉంటే నీకు కావాలనుకున్న వ్యసనం, ఒక ఆయనకి సిగరెట్ దొరకకపోతే 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు తెలిసిన. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, ముక్కుపుడుం పిలిచకపోతే ఉండలేడు. ఒకరోజు రాత్రి 10 ఇంటికి ఎక్కడికి వచ్చి ఎక్కడో ముక్కుపుడుం దొరుకుతుందంటే ఊరు అవతలకి ఆ రోజుల్లో వాహనాలు లేకపోతే నడిచి వెళ్ళి ఆ కొట్టుని బతిమాలి బామాలి ఆ ముక్కుపుడుం కొనుక్కొచ్చాడు. అంటే నీకు ఇష్టం కనుక దానికోసం 3 గంటలు ఒక్క క్షణం పీల్చే ముక్కుపుడుం కోసం 3 గంటలు 300 ఖర్చు పెట్టావు. అదే పురాణం దగ్గరికి వచ్చేసరికి మాకు టైం ఎక్కడుందండి అన్నావు. నీకు టైం లేకపోయినా యముడికి టైం ఉంది, ఆయన మాత్రం టైం తీసుకొచ్చి ప్రాణం తీసేస్తాడు. అందుకల్ల కామభోగములు ఈ కోరికలు తీర్చుకోవడంలోనే పడి సమయం వ్యర్థం చేయకుండా ఉండు. ఒకవేళ అలా వ్యర్థం చేస్తే పతంతి నరకే అశుచౌ, అటువంటి వాళ్ళు భయంకరమైన దుర్వాసనతో అశుచితో కూడిన నరకంలో పడతారు. నరకానికి వెళ్ళే ఒక మార్గం ఒకటి ఉందండో, ఆ మార్గం భయంకరంగా ఉంటుంది. అది మామూలు మార్గం కాదు, నరక మార్గం అంటే అది చూసిన వాడికే తెలుస్తుంది, క్రూరంగా కఠోరంగా ఉంటుంది. ఆ నరక మార్గంలో ముళ్ళు ఉంటాయి, వైతరణి నది ఉంటుంది, దానిలోంచి వెళ్లకుండా సుఖంగా పై మార్గంలోంచి కూడా వెళ్ళచ్చు. పై మార్గంలో ఆకాశ మార్గంలో బైపాసులో వెళ్ళే అవకాశం ఉంది. దానికి ఒక చిన్న సులభమైన సూచన వేదవ్యాసుల వారు చేశారు. నరక మార్గంలో ఎలా వెళ్తారో ఏమిటో అది రేపు మళ్ళీ మనం కొంత చెప్పుకుంటాం పగటిపూట. కానీ ఆ నరక మార్గంలో వెళ్లకుండా విమానంలో పైనుంచి వెళ్ళాలంటే భూదానం చెయ్యాలట. విమానైహి సోజ్వలైర్ యాంతి భూమి దాన ప్రదానరాహ, ఎంతో కొంత తన జీవితంలో భూదానము చేసుకున్న పుణ్యాత్ముడు. ఒక మహాత్మునికి ఒక ఆయన కాశీలో పీఠం పెడతానన్నాడు, భూదానం చేయండి, ఎప్పుడు బోల్డ్ పనులు ఉంటూనే ఉంటాయి. ఇలా భూదానం చేసుకున్నవాడు సోజ్వలైర్ విమానైహి అంతి ధగ ధగ వెలిగిపోతున్న బంగారు విమానాలు ఎక్కి ఆకాశంలో వెడతట. ఈ దరిద్ర మార్గం కూడా వెళ్ళడు. ఈ ముళ్ళు ఈ కుళ్ళు వీటితో కూడిన వైతరణి నదిలోంచి కాకుండా సుఖంగా వెడతాడు. అందుకే మనకు కూడా ఏమొస్తుంది, మనం చేసిన దానం ధర్మం ఈ రెండే కూడా వస్తాయి. ఒకటి దానం, ఒకటి ధర్మం. ధర్మం ఎలాగో ఎంతో కొంత చేసుకోవాలి, దానం పిసినుగుట్టాడు కూడా చెయ్యాలి. మనం ధర్మం ఇక్కడ చేయకపోతే కాలధర్మం చేసినప్పుడు ఈ దరిద్రుడు చేసిన పాపాలు వాడి వెంట వస్తాయి. అందువల్ల తప్పక దానప్రదుడై ఉండాలి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఒకప్పుడు ఒక ఆయన దానములు చెయ్యడం వల్ల నరక విముక్తి పొందొచ్చు అని గ్రహించాడు. ఆయన రోజు ఇంటికి వచ్చిన వాడికి లేదనకుండా అన్నదానం చేసేవాడు. అన్నదానం చేయడానికి ఇంక అవతలవాడి అర్హత చూడకూడదు, అవతలవాడికి ఆకలి వేస్తే అన్నం పెట్టండి అని చెప్పారు కదా. అలాగే ఆయన అన్నదానం చేసేవాడు. ఒకసారి ఏం జరిగింది, రాత్రి 12 గంటలకి ఒక పేదవాడు వచ్చి ఇంటి తలుపు తట్టాడు. వాడు ముష్టివాడు, వాడు కులం ఏమిటో తెలియదు, చెమట కంపుతో ఉన్నాడు, దరిద్రంగా ఉన్నాడు. ఈ ఇంటి ఆయన తలుపు తట్టగానే తీశాడు. వాడు చెమట కారిపోతున్న అశుచి శరీరంతో ఇంట్లోకి వచ్చి ఆకలి బాబోయ్ చచ్చిపోతున్నాను బాబోయ్ చచ్చిపోతున్నాను అన్నాడు. పాపం ఇంటి ఆవిడ జాలిపడింది, కూర్చోమని కూర్చోబెట్టి వాడు దొంగడో ఇంకోడో కూడా ఆలోచించలేదట. వెంటనే వాడిని అరుగు మీద కూర్చోబెట్టి వేడివేడిగా అన్నం వండింది. ఇంట్లో కూరలు ఉన్నాయి, పెరుగు ఉంది, ఏమంటే అన్నం వడ్డించడానికి ఆకు తండింది, ఇంట్లో ఆకు లేదు. పక్కింట్లో అరటి చెట్టు ఉంది, ఆ అరటి చెట్టు ఆకు ఇలా లోపలికి వెళ్ళాడుతుంది. వెంటనే ఆయన రేపు పొద్దున చెప్పచ్చు, ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటకి 1 గంటకి పక్క వాడిని లేపడం ఎందుకని అరిటాకు కోసి ఆ అరిటాకును తీసుకొచ్చి ఆకు అరుగు మీద వేసి ఈ వచ్చిన ముష్టివాడిని కూర్చోబెట్టి వేడివేడి అన్నము కూరలు అన్నీ వడ్డించాడు. వాడు తృప్తిగా తిన్నాడు, ఆకుని కూడా ఈయనే తీసేశాడు. వాడిని ఆ అరుగు మీద పడుకోబెట్టాడు. ప్రొద్దుట మర్చిపోయాడు పక్కవాడికి చెప్పడం, నేను రాత్రి మీ దొడ్లో ఉన్న అరిటాకు పొరపాటున కోశాను, చెప్పకుండా కోశానని చెప్పడం మర్చిపోయాడు. తెలిసి కానీ తెలియక కానీ పక్కవాళ్ళ దాంట్లోంచి అరిటాకు దొంగతనం చేయడం కూడా మహాపాపమే. గురువుగారు ఇంటికి వచ్చి చెప్పకుండా ఒక జాంకాయ పట్టుకుపోయారనుకోండి దొంగతనం ఏది? గురువుగారు చెప్పండి పర్వాలేదు, ఏమంటే గురువుగారు జాంకాయ పట్టుకుపోతున్నానండి, లేకపోతే దానివల్ల వచ్చే నష్టం అంత ఇంత కదా, ఓహరి దేవుడు అయ్యి అందువల్ల రాలింది కదా అని కాయ పట్టుకుపోకూడదు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే చెప్పా పెట్టకుండా ఏం తీసుకున్నా పాపమేది, అడగకుండా తీసుకునేది ఏదైనా పాపమే. అవతల వాడి దగ్గర వాటర్ బాటిల్ అయినా సరే అంతే, చెప్పే తీసుకోండి. ఆఖరికి పూలదండ నాకు ఇచ్చారు కనుక గురువుగారు దండ పెట్టుకున్నా అని అడిగి తీసుకెళ్ళండి, అడగకుండా తీసుకుంటే అది దొంగతనం. ఈ భార్యాభర్తలు చచ్చిపోయారు, చావగానే యమకింకరులు వచ్చి యముడి దగ్గరికి పట్టుకుపోయారు. యముడు ఇతడు ధర్మాత్ముడు దానపరుడు కదా వీణ్ ఎందుకు తీసుకొచ్చారంటే, అప్పుడు చిత్రగుప్తుడు అన్నాడు ఇతడు చాలా ఉత్తముడండి దానం చేసిన వాడే, కానీ ఒక్కసారి పక్కింటి వాళ్ళ అరిటాకు చెప్పకుండా కోశాడండి అన్నట. అయితే వీడికి 1000 సంవత్సరముల పాటు కుంభీపాక నరక శిక్ష వెయ్యండి అన్నాడు ఆయన. అనగానే టక్కన నారదుడు అక్కడికి వచ్చాడు. ఇదేమిటయ్యా బాబు, ఒక కరిటాకు చెప్పా పెట్టకుండా కోసిన దానికి ఎంత శిక్ష ఏమిటంటే దొంగతనమునకు 1000 కుంభీపాకం అని ఉందండి ఇందులో అన్నట. అప్పుడు చెప్పాడు ఆయన, నిజమే తెలియకుండా అరిటాకు కోసుకున్నా తప్పేట, పద్మాగరి గారి ఇంటికి వచ్చి ఆయన దొడ్లో అరటి చెట్టు ఉంది కదా అని నాకు చెప్పకుండా మీరు ఒక అరిటాకు పట్టి కడితే ఖచ్చితంగా 1000 కుంభీపాకం అని నరకం ఉంటుంది. కుంభీపాకం చాలాసార్లు చెప్పారు కాబట్టి చెప్పక్కర్లేదు, కొత్తాడు ఉంటే చెప్పాలి. కొండలో వేసి పుణుకులు వేయించినట్టు వేయిస్తారు, వణుకు వస్తుంది మీకు, అంత ప్రమాదం. దొడ్లోంచి ఆకు పట్టుకెళ్ళినా ప్రమాదం, నన్ను నడపకుండా మీరు ఒక బిల్వపత్రం పట్టుకెళ్ళినా, అడిగితే పట్టుకెడితే పాపం లేదు, అడిగి పట్టుకెడితే కొండ పట్టుకెళ్ళినా పాపం లేదు, అడగకుండా పట్టుకెళ్ళిందే పాపం. కాబట్టి ఆకు పట్టుకెళ్ళినా దొంగతనమే, దానికి 1000 శిక్ష అనుభవించాలి. కానీ ఆకలితో మాడి అన్నం తినడానికి ఎవడికైనా గనక మనం దొంగతనం చేసి పెడితే అప్పుడు వాడికి పాపం పోయి పుణ్యం వస్తుందని ధర్మ సూక్ష్మంలో ఉందట, అక్కడ మాత్రం ఉంది. అన్నదానం చేయడానికి దొంగతనం చేయించటండు, కేవలం అన్నం మాత్రం దొంగతనం చేసి అవతల వాడికి పెడితే అది దొంగతనమయ్యుండి కూడా మహాదానములు చేసిన షోడశ దానములు చేసిన పుణ్యం ఇస్తుందట. కాబట్టి అతడి పాపం రద్దయిపోయింది, వెళ్ళిన స్వర్గానికి పంపించేయండి అన్నాడు. ఇది మనకి ధర్మ సూక్ష్మాల్లో చెప్పారు, ఈ పురాణాల్లో చెప్పారు. ఒక్క అన్నం పెట్టడానికి మాత్రం మీరు అన్నం కానీ ధాన్యం కానీ నిప్పు కానీ ఆకులు కానీ ఇటువంటివి దొంగతనం చేస్తే అన్నదానం చేయడానికి చేసిన దొంగతనం పాపమునివ్వదు, తక్కిన అన్నీ కూడా దొంగతనం చేసి చేసేటటువంటి పాపాలన్నీ శిక్షలకి గురి చేస్తాయి. కాబట్టి మానవుడు వీలున్నంత వరకు అన్నదానం చేస్తే భయంకర క్రూర నరకం నుంచి బయటపడతాడు. దానము ధర్మము ఈ రెండూ కూడా నరక విముక్తి కలగజేస్తాయి, సుఖమరణాన్ని ఇస్తాయి. అలాగని మీరందరూ రేపు పని దొంగతనం చేసి చేయమని కాదు, అత్యావశ్యక స్థితిలో ఒకవేళ అన్నదానం చేయడానికి ఏమీ లేకపోతే దొంగతనము చేసినా తప్పులే, చట్టం వేరు యముడు వేరు, ఇది గ్రహించండి. దానం ధర్మం యమలోక విముక్తినిస్తాయి, పాప విముక్తినిస్తాయి, సుఖమరణమునిస్తాయి. మరే అనేకమైన విశేషములతో రేపు 3వ రోజు కార్యక్రమంలోకి అడుగు పెడతాము.